குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குருவே நமஹ. ஸ்ரீ குருப்யோ நமஹ. ஸ்ரீ மாத்ரே நமஹ. மகாபக்தாய நமஹ. ஆசீனులైనటువంటి జ్ఞాన వృద్ధులు వయో వృద్ధులందరికీ శిరస మనస నమస్కరిస్తూ, ఎంతమందో పెద్దలు అనుభవజ్ఞులు అనేక విధాలుగా ఆత్మతత్వాన్ని గురుతత్వాన్ని గురించి అనుభవ జ్ఞానులు వర్ణిస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. మరి నేనెంత మటుకు మాట్లాడగలనో అనేది నాకే అర్థం కావట్లేదు. సాధారణంగా మనందరం భగవంతుడి అనుగ్రహం మీద ఆధారపడతాము. భగవద్ ఆజ్ఞని మనం ఆ విధంగా పాటించగలము, అందుకు ఆయన సహకరిస్తారు అనే నమ్మకంతో బ్రతుకుతూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం. కొంతమంది భగవంతుడు అవసరం లేదండి, నీతిగా ధర్మబద్ధంగా బ్రతకడమే, జీవించడమే ఆధ్యాత్మిక జీవితం అని అనుకుంటూ ఉంటాం. కానీ అట్లా అనుకున్న ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఎంత మటుకు భక్తి లేకుండా అహంకారాన్ని ప్రేరేపిస్తుందేమో అనే అభిప్రాయం కూడా బాబూజీ వ్యక్తపరిచినట్లు చదివాను, చదివినట్టుగా గుర్తు. ఈ అహంకారాన్ని ప్రేరేపించే నైతిక జీవితం ఎంత మటుకు సమంజసం, అసలు నైతికతగా ఉండవలసిన అవసరం ఏమిటి? భగవంతుడే అవసరం లేనప్పుడు నీతివంతమైన జీవితం గడపటానికి ఎందుకు మనం ఉత్సాహం చూపించాలి అని అంటే, అని గనక మనకి ఆలోచన వస్తే అప్పుడైనా సరే మనం భగవంతుని అంగీకరించక తప్పదు. ఏకమైనటువంటి ఆత్మే అందరిలోనూ ఉన్నది అనే భావం వస్తే తప్ప ఆ నీతి బాహ్యం నీతివంతమైన జీవితం గడపటానికి కూడా సాధ్యపడదు. ఎందుకంటే నాకు ప్రపంచం పరోపకారం, ఇతరులకు ఉపకారం చేయాలి, ఇతరులకు ధర్మబద్ధంగా ఉండాలి, నేనంతో వాళ్ళు అంతే, ఆత్మ సర్వభూతాన్ని అనుకోవాలి అంటే ఆత్మ సర్వగతమైంది ఒకటేనని అంగీకరించక తప్పదు. ఈ ఏకత్వానికి మనం ఎప్పుడైతే దగ్గరగా వస్తూ ఉంటామో శాంతికి దగ్గరవుతూ ఉంటాం. ఒక నీటి దగ్గరికి వచ్చేటప్పటి కొద్దీ చల్లగా ఎట్లా ఫీల్ అవుతామో, ఒక అగ్నితత్వానికి దగ్గరగా వచ్చేటప్పుడు మనం వేడిగా ఎట్లా ఫీల్ అవుతామో, ఒకటే ఆత్మ అని ఫీల్ అయినప్పుడు మాత్రమే మనం శాంతిగా ఫీల్ అవుతాం, శాంతిని పొందగలం. ఆ శాంతిని పొందితే తప్ప మన జీవితానికి అర్థం ఏమిటో, మనం చేయవలసింది ఏమిటో ఒక స్థిమితం ఉంటే తప్ప మనం చేయలేము దేనికి. ఆ స్థిమితత్వాన్ని పొందడానికి, శాంతిని పొందడానికి భగవద్ అనుగ్రహమే కారణమై ఉన్నది. ఆ భగవంతుడు మనకి గురు రూపేణ సాక్షాత్కరించారు. ఒక్కొక్కప్పుడు మనందరికీ మేము మాట్లాడుకునే సహచరులు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుకునే విషయాలు కూడా ఇట్లాగే ఉంటుంటాయి. ఏమిటి, మనం ఆధ్యాత్మిక జీవితం అంటున్నాం కానీ మరి ధర్మబద్ధంగా ఉండలేకపోతున్నాము, ప్రవర్తన ఒక విధంగా ఉంది, మాట్లాడుకోవటం ఒక రకంగా ఉంది, ఈ రెండిటికి సమన్వయం కుదరకపోవటం వల్లనే మనకి సమాజంలో అనేక భేదభావాలు వస్తున్నాయి, ఇది ఎట్లా సాధ్యపడుతుంది, ఈ మాట్లాడుకునేది ఒకటి చేసేది ఒకటి, దీని వల్లనే మన మీద మనకి నమ్మకం పోతుంది, మన మీద ఎదుటి వాళ్ళకి ఎంత మటుకు ఈ ఆచరణ బాహ్యమైనటువంటి వాచాలత్వాన్ని ప్రదర్శించుకుంటూ ఉంటాము, దీని వలన ఉపయోగం ఏమిటి అని అనిపించినప్పుడు మరి మాతాజీ మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటాం. పచ్చం చేయాలి, దాని వలనే చాలా మటుకు రుగ్మతలు తొలగిపోయే అవకాశం ఉంది. ఆ పచ్చం చేయడానికి మనకి ఎంతో ఓర్పు సంయమనము అవసరం. దీన్ని ఎట్లా మనం పొందగలం, దీనికే మన తితీక్ష అని చెప్పారు. సాధనకు అనుగుణమైన మానసిక స్థితులు వర్ణిస్తూ తితీక్ష, సహనం. సహనం అంటే మనం చాలా కష్టపడి, నేను పొద్దు నుంచి ఎంతో ఇంట్లో పని చేసుకున్నామండి, చాలా కష్టపడ్డా ఉంటాం, ఈ సహనం కాదు. అవతల మానావమానాలు, తుల్య మానావమానాలు, తుల్యంగా భావించడం, నిందాస్తుతులు సమానంగా భావించడం, ఇవే తితీక్ష కింద వస్తాయి అని నేను మొన్న మనకి ఉపన్యాసాల్లో వచ్చినట్టుగా గుర్తుంది. మరి ఈ తితీక్ష ఎప్పుడైతే వస్తుందో అప్పుడు గాని మనకి సమభావం ఏర్పడదు, ఏకీభావం ఏర్పడదు. అప్పుడు గాని నిత్యానిత్య వివేక పరిజ్ఞానం కలగదు. సాధనకి అనుకూలమైనటువంటి శమధమాది శక్త సంపత్తి కూడా ఈ తితీక్ష వలననే కలుగుతుంది. తితీక్ష కూడా ఆ ఆరిట్లో ఒకటి. శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. సమాధానం రావాలంటే మనం శ్రద్ధగా ఉండక తప్పదు. ఆ శ్రద్ధాభావం ఎప్పుడైతే పెంపొందాలి అంటే దానికి సహనం అవసరం. ఆ సహనానికి మెట్లే బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం. ఈ విధమైన సాధనకి ఒకప్పుడు చాలా పాత రోజుల్లో మన కుటుంబ పరిస్థితులు అనుకూలించేవి. యుక్తాయుక్త విచక్షణ, పెద్దలందు వాళ్ల మాటలందు గౌరవం ఉండటం, వారిని అభిమానించటం, భయంతో కూడిన గౌరవాన్ని ప్రదర్శించటం, అది కుటుంబ పాలనలోనే ఉండేది. ఎప్పుడైతే మనం కుటుంబాలన్నీ న్యూక్లియర్ అయిపోయినాయో, చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయో, దానికి కూడా ఆర్థిక పరమైన పరిస్థితులకు అనుగుణంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండకుండా కేవలం అందరూ ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళటం, అట్లా ఎప్పుడైతే ఏర్పడ్డాయో ఇవన్నీ సమాజంలో నుంచి కుటుంబంలోకి కొంత వక్రీంచి ఎవరి తన వాళ్ళు ఒంటరితనం బాధపడుతూ ఇవన్నిటికీ ఏదో మనం సుఖపడుతున్నాం, ఏదో మనం స్వయంగా ఆలోచించగలుగుతున్నాం, స్వయంగా మనం కొన్ని ఆలోచనలతో మనం ప్రవర్తించి మనం ఏదో సుఖపడతాం, నలుగురిలో గౌరవపడతాం అంటూ కొంతమంది ఇప్పుడు యువతరం కూడా వక్ర మార్గాన పడుతున్న పరిస్థితుల్లో ఈ ఆధ్యాత్మిక జీవనం యొక్క విలువని, గురుదేవుల యొక్క ఆవశ్యకతని మనం తెలుసుకుంటూ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అయితే నాబోటి వాళ్ళకి, కొంచెం ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి, పిల్లలంటే కొంత ప్రశ్నించే వయసు వస్తుంది వాళ్ళకి, వచ్చినప్పుడు ఒక్కొక్కప్పుడు అంతా మన ప్రయత్నం మీదనే సాధ్యపడుతుంది. గురుదేవులు ఏం ఊరికే సహాయం చేస్తారు, సూచనిస్తారు అంటే గాని మనమే చేసుకోవాలి అంటున్నారు. ఏంటమ్మా ఒక్కొక్కసారి అంతా నీదేమి లేదు, అంతా గురుదేవులే చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ రెండిటికి ఎట్లా సమన్వయం పరుస్తారు అని పిల్లలు అడుగుతున్నారు. నాకు తోచిన మటుకు నేనేం చెప్తున్నా అంటే, నాయన మనం ఇది మనమే చేసుకోగలము అని అనిపిస్తున్నది ఒక్కొక్కసారి మనకి, అప్పుడు మందే బాధ్యత. కొంతమంది ఒక్కొక్కప్పుడు మనకి సానుకూల పఠన విషయాలు, ఇది మనకి చేత కాదు, ఎవరు చేస్తారు ఎట్లాగా అని అనిపిస్తున్నది, అప్పుడు భగవంతుడే నిర్ణయిస్తారు, ఆయనే సహాయపడతారు. అట్లా ఆ రెండిటికి ఆ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనం ఎంత మటుకు చేయగలం, ఇది మన వాటికి మన మటుకు సాధ్యపడుతుందా అనేది ఆలోచించుకుంటూ, ఇది మనం చేయగలము మన శారీరక శ్రమతో, మన మానసిక పరిమితితో మనం చేయగలము అనుకున్నప్పుడు బాధ్యత పూర్తిగా నీదే. అది చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి, ఇది భగవంతుడు తప్ప మనం చేయలేము, దీనికి అగమ్య గోచరంగా ఉంది, దీన్ని ఎట్లా నిర్వహించుకోగలము అనే ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడికి వదిలిపెట్టడమే అప్పుడు బాధ్యత, ఆయనదే వర్తిస్తుంది అని నేను చెప్తూ ఉంటాను ఇంట్లో. ఆ విధంగా మన జీవితాన్ని, లౌకిక జీవితాన్ని ముడిపెట్టి చూడటమా, లేకపోతే సామాజిక జీవితం వేరు, మన భౌతిక జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు అనినా అని కూడా ఇంకో పాయింట్ వస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితం వేరు అంటే మనం పూజలు చేసుకుంటూ ఉంటాం, ఉపన్యాసాలు చెబుతూ ఉంటాం, వింటూ ఉంటాం, భజనలు, ప్రసాదాలు, అన్ని దండలు అన్ని అవుతూ ఉంటాయి, కానీ మన జీవితం మనదే. స్వార్థపరత్వం లేకుండా ఎట్లాగండి, కుటుంబ నిర్వహణకి మాత్రం చేయకుండా ఎట్లాగా అని అనుకుంటూ ఉంటాం. ఇది ఎంత మటుకు సమంజసం అని మళ్ళీ మా నాతో పాటు మాట్లాడే వాళ్ళకి ఒక మాట వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి నేను అంటుంటా, కుటుంబాన్ని జీవితం గడుపుకోవటం ధర్మపదంగా గడుపుతూ వ్యాధుడు ధర్మవ్యాధుడైనాడు కదా, ఆయనకేం ఆధ్యాత్మిక చింతన లేదు, శాస్త్రం లేదు, కేవలం ఆయన కుటుంబ నిర్వహణ కోసం ధర్మబద్ధంగా పెద్దలు ఇచ్చిన జ్ఞానంతో వాళ్ళు ఇచ్చిన వృత్తిని ఆచరించుకుంటూ బ్రతికిన వాడే. మహాభారతంలో వస్తుంది ఆ ధర్మవ్యాధుడు కదా. ఆ ధర్మవ్యాధుడు తన కుటుంబ జీవితం మామూలుగా గడుపుకుంటూ వ్యాధుడు అంటే కషాయవాడు, వ్యాధుడు ధర్మవ్యాధుడైనాడు. కాబట్టి మనం కుటుంబ జీవితం గడుపుకు ఉన్నప్పుడైనా ధర్మబద్ధంగా ఉన్నా మనకి అది అందుతుంది. ఆ ఆధ్యాత్మిక జీవితం ఖచ్చితంగా అనుభవిస్తున్నప్పుడు ఈ కుటుంబ జీవితం సౌఖ్యాలు మనకి సాధ్యపడతాయి. భగవంతుని మీద మనసు పెట్టి ఆచరణ మన విధి ప్రకారం నిర్వహించుకోవాల్సిన ఆచరణ ఆచరించుకుంటూ ఉన్నప్పుడు ధర్మబద్ధంగా ఆధ్యాత్మిక జ్ఞానం అందుతుంది, కుటుంబ జీవితం సహజంగానే గడుస్తుంది, సుఖంగానే గడుస్తుంది. కాబట్టి మనం రెండు వేరు వేరుగా అనుకుని భావించవలసిన అవసరం లేదు. కుటుంబ జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు కాదు, రెండు ఒకటే అని నేను మాట్లాడుతుంటా నా ఫ్రెండ్స్తో. ఏది ఏమైనప్పటికీ భగవద్ విచారణ, భగవంతుడి భక్తి, భగవంతుడంటే గురుదేవుడే అనే గాఢ నమ్మకం ఇక్కడున్న మనందరికీ కూడా ఎప్పటి నుంచో కుటుంబ పరంగా గాని భగవంతుడి అనుగ్రహంతో, బాబుగారి అనుగ్రహంతో మన ప్రయత్నం ఏమీ లేకుండానే చాలా మటుకు 95% గడిచిపోయింది, మనకి లభ్యమైంది. మనకి ఆ మనసుకి ఈ మధ్య కూడా ఎవరో కొంత అక్కడ ఇక్కడ మహానుభావులు ఉన్నారు అనే మాట వస్తే నాకు అదే అనిపిస్తుంది, మాకు కుదరదండి అది, మేము అట్లా వెళ్ళలేము. ఒక ఒక ఫిక్స్డ్ లో ఉండిపోయింది మనసు. ఆ బాబుగారు తప్ప ఇంకోటి తెలియదు మాకు. ఏ గుడికి వెళ్ళినా గుళ్ళో ఆంజనేయ స్వామి అంటే ఇది బాబుగారు కాదా అనిపిస్తుంటుంది. ఆంజనేయ స్వామికి వడమాలు వేయండి, తోండపాకులతో పూజ చేయండి అన్నప్పుడు నాకనిపిస్తుంది ఆయనకి రామనామం కన్నా ఇవన్నీ ఇష్టమైనవా. రామనామం చేసుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామి మనవాడు కాదా? ఆకు పూజలు, వడమాలలు మనం ఏదో మొక్కుకుంటాం, సహజంగా జరిగే పరిస్థితులు అవి, అవి జరుగుతుంది, దానికి నేను అభ్యంతరం చెప్పట్లేదు. కానీ దీని వీటికన్నా ఆయనకి ఎక్కువ ఏది ఇష్టం అని ఆలోచిస్తే రామనామం ఎక్కువ ఇష్టం. ఆంజనేయ స్వామి రామనామం చేసుకుంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రమస్తకాంజలి, ఆయన నమస్కారం చేసుకుంటూ బాష్పాంజలితోటి ఆయన కన్నుల నీరు నిండి మొత్తం ఆ రామస్వరూపాన్ని, రామతత్వాన్ని ఆయన అవగతం చేసుకుంటూ రోమ రోమాన రామనామం జపిస్తూ ఆయన ఆనంద తన్మయుడై ఉంటాడు. అంత స్థితి మనకి ఇప్పుడే కలగకపోయినా బాబు గారు తప్ప ఇంకోటి తెలియదండి మాకు, ఇంకో వైపు మేము వెళ్ళలేము, మనసు అంగీకరించదు అని నేను అంటూ ఉంటా అట్లా మాట్లాడినప్పుడు. ఈ జీవితాన్ని సార్థక చేసుకోవడానికి, చేయడానికి గురుదేవులు ఇటువంటి అనుభూతుల్ని, ఆ అభిప్రాయాన్ని ఇస్తూ మమ్మల్ని సక్రమ మార్గంలో నడిపిస్తారని, పెద్దలందరూ ఆశీర్వదిస్తారని మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాన్ని, కృతజ్ఞత తెలియజేస్తున్నాను.